రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష ప్రసారాల్ని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయి భగవానుని దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందర్నీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. గణేష్, ఈరోజు భక్తి గురించి, భక్తి ద్వారా భగవంతునికి ఎలా కనెక్ట్ అవ్వచ్చు, భక్తి ద్వారా మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చు, దానికి స్వామి ఏ ఏ విధానాలను గాని ఏ ఏ సోపానాలను గాని ఇచ్చారో ఒకసారి చూద్దాం.
తప్పకుండా.
అసలు భక్తి అంటే ఏంటి?
అంటే భగవంతునిపై కలిగేటటువంటి ప్రేమను భక్తి అని మనం చెప్పచ్చు. అన్యోన్యమైన సంబంధం భగవంతునితో ఏర్పరచుకోవడం భక్తి అని చెప్పచ్చు.
భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని గురించే మనం ఆలోచన చేయడం, లేకపోతే భగవంతునికి అర్పిస్తూ మన జీవితాన్ని గడుపుకోవడం, అంటే భగవంతుడితోటి మన ప్రయాణాన్ని భక్తి అనుకోవచ్చేమో కదా.
అవును.
మరి మూడు రకాల యోగాలున్నాయి, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అంటారు. అంటే కర్మ ద్వారా మనం చేస్తున్న పనుల ద్వారా అవి భగవంతుని కర్పిస్తూ, అంటే దాని ఫలితాన్ని ఆశించకుండా, ఇది కర్మ చేయడానికి నేను పుట్టాను, నా చేతి చేయబడుతున్నది అనుకుని దాన్ని చేస్తూ పోతూ, అలా ఆ యోగం ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు. అలాగే భక్తి యోగం, ఏదైనా సరే నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, అంటే కర్మయోగంలో ఏంటంటే తాను చేస్తున్నాను, దాని ఫలితాన్ని స్వీకరించకుండా ఉంటే దాని ద్వారా ముక్తి పొందుతాడు. భక్తి యోగంలో ఏంటంటే నేను అన్నవాడిని, నిమిత్త మాత్రుణ్ణి, నా చేత భగవంతుడి చేయిస్తున్నాడు కాబట్టి ఏది చేసినా ఆ భగవంతుడి ఇష్టమే, ఆ ప్రసాదంగా తీసుకుంటాడన్నమాట. అలాగే జ్ఞానయోగం అంటే నేనన్నది ఏదీ లేదు, నేను దీన్ని చూసే సాక్షిని మాత్రమే అని చెప్పి తాను ఆత్మస్వరూపుడిగా ఈ దేహంతోటి, మనసుతోటి, బుద్ధితోటి జరుగుతున్న ప్రకృతిలో తన చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా సాక్షిభూతంగా ఉండి చూస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. మరి ఈ మూడు ఉన్నప్పటికీ కూడా భక్తి ఎంతో ప్రాముఖ్యాన్ని పొందింది. భక్తి అంటే కూడా అందరికీ ఇష్టం, భక్తులుగా ఉండాలనే కూడా మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. ఎందుకు ఇంత భక్తికి ప్రాముఖ్యత వచ్చిందో గీతలో ఒక చక్కటి శ్లోకం చెప్పారు గణేష్.
తప్పకుండా చెప్పు.
అదేంటంటే, భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విసతే తదనంతరం.
దీని అర్థం ఏంటో చెప్తారా?
భక్త్యా మాం అంటే భక్తి చేత మాత్రమే అభిజానాతి తెలుసుకోగలం అనటం. మనం దేన్ని? ఆ భగవత్ తత్వాన్ని. ఎలా తెలుసుకోవచ్చు అంటే యావాన్యశ్చాస్మి అంటే ఎలాంటి వాళ్లైనా సరే ఈ భక్తి ద్వారా తెలుసుకోవచ్చు. తత్వత వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలట, అంటే ఆ భగవంతుడి గురించి వాస్తవంగా మనకి భక్తి ద్వారానే తెలియజేయబడుతుంది, భక్తి ద్వారానే తెలుసుకోవచ్చు అని. కాబట్టి మనం భక్తి ద్వారా భగవంతుని పూర్తిగా తెలుసుకోగలిగినప్పుడే మనం అనుకున్నట్టు ముక్తి అంటే భగవంతునిలో చేరిపోవడం, భగవంతునిలో లీనమవడం, రకరకాల పదాలు వాడచ్చు మనం.
అంటే ఆ భక్తికి సార్థకత ముక్తి ద్వారా లభిస్తుంది అన్నమాట.
ఆ అలాగ చెప్పుకోవచ్చు, ఇలాగా చెప్పచ్చు. ఆ ముక్తి కావాలంటే భక్తి ఉండాలి. భక్తి ద్వారా ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, భగవంతుడి యొక్క వాస్తవం నిజంగా యథార్థంగా తత్వం ఏంటి, అసలు భగవంతుడు ఏంటి, ఎలా ఉంటాడు, లేకపోతే ఎలా చేరుకోవాలి, ఇవన్నీ మనం బాగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దానిలో లీనమవ్వగలము అని చెప్తుందన్నమాట. అలా భగవంతుడి గురించి యథార్థమైన విషయాల్ని మనకి తెలియజేసేది భక్తి అని. అంటే ఈ భక్తి ద్వారా మాత్రమే మీరు చెప్పినట్టు మనం ముక్తి చేరుకోవడం సులభం అని.
భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరటం ఒక విషయం అయితే, మరి అసలు భగవంతుని గురించి ముందు తెలుసుకోవాలి కదా. భక్తిని ఏర్పరచుకోవాలి అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నడయాడుతున్నాడు, భగవంతుడు ఈ లీలలు చేస్తున్నాడు అన్న ఒక ఎరుక మనకి ఫస్ట్ కలగాలి. కలిగినప్పుడు అప్పుడు భగవంతుడి దగ్గరికి పయనం మొదలవుతుంది. అంటే పయనం మొదలవ్వాలి అంటే ఫస్ట్ జ్ఞాతం, తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాత ద్రష్టం, ఆ తర్వాత ప్రవేశం. మరి వివిధ రకాలుగా మనం
అంటే ఈ మూడు కూడా భక్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అన్నవి భక్తి ద్వారా మనం తెలుసుకొని చూసి దాన్ని ఆనందించి అనుభవించి అందులో లీనమవ్వచ్చు.
భక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ మూడు ఉపయోగపడతాయి.
అవును.
మరి ఈ భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మూడు రకాల భక్తి ఉన్నాయని చెప్తారు. అది సామాన్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి. ఈ సామాన్య భక్తిలో కూడా నారద భక్తి సూత్రాల్లో చక్కగా మనకి నారదుల వారు 9 రకాలైనటువంటి భక్తి మార్గాల గురించి, భగవంతుని చేరే సోపానాల గురించి వివరిస్తారు. స్వామి కూడా ఎంతో చక్కగా తమ గణంలో మనకి పాడి వినిపిస్తూ ఉంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మ నివేదనం అంటుంటారు. సో మరి ఈ నవవిధ భక్తి మార్గాలు మనకి భగవంతుని చేరడానికి ఇచ్చినప్పుడు ఏది మనం చూస్ చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్లొచ్చు అన్న ఆలోచన మనకి రావచ్చు. అందుకే దీన్ని సోపానాలు అన్నారు. ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా దాన్ని అధిరోహిస్తూ శ్రవణంతో మొదలయ్యి చివరిగా ఆత్మనివేదనంతో ఆ లయం పూర్తవుతుందన్నమాట.
అంటే 1వ క్లాస్ నుంచి డిగ్రీ తీసుకున్నంత వరకు లాగా.
ఈనాడు 9 భక్తి మార్గాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఎన్ని ఏళ్లైనా పట్టచ్చు, ఎన్ని దశాబ్దాలైనా దాని గురించి మాట్లాడుకోవచ్చు.
అవును గణేష్.
ఈ 45 నిమిషాల్లో మనం ప్రయత్నం చేసి అసలు శ్రవణ భక్తి అంటే ఏంటి, శ్రవణం అంటే ఏంటి, ఎలా శ్రవణం చేయాలి, ఎందుకు శ్రవణం చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తప్పకుండా. అసలు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఆ సామాన్య భక్తి ఆ పేర్లోనే ఉన్నది. సామాన్య భక్తి ఎంతో సింపుల్ గా ప్రతి సామాన్యుడు కూడా ఫాలో అవ్వగలిగింది. అంత ఈజీ కూడా అని కూడా పేర్లో నాకు అర్థమైంది. మరి అసలు శ్రవణం అంటే చూద్దాం. ముందుగా శ్రవణం ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు అని ఈ నవవిధ భక్తి సోపానాల్లో చెప్తున్నారు. శ్రవణం అంటే చెవులతో వినేది. మరి వినడం అనగానే మనకి చిన్నప్పటి నుంచి చూడండి, పిల్లలు పుట్టిన దగ్గర, పిల్లడిగా మనం పుట్టిన దగ్గర నుంచి పెద్ద అవుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నవి, అమ్మ చెప్పినవి, అందరూ చెప్తున్నవి విని మనం నేర్చుకుంటాం. మన మాటలు వినడం వల్లే నేర్చుకుంటాం. వాళ్ళు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పినవి వినిబట్టి మనం చేస్తూ ఉంటాం. అలా పుట్టిన దగ్గర నుంచి మామూలుగా జీవనం గడవాలి అంటే ప్రతిదీ వినడం ద్వారానే ముందుకు వెళ్తున్నది. మరి అసలు చెప్తారు, అసలు వినడం గురించి చాలా గొప్పగా పోతన్ గారు చెప్తారు. అది దేన్ని వినాలట, ఇవన్నీ వినడంలోకి వస్తే భగవంతుడి గురించి వినేవి. ఇంకోటి వినడం చూసుకుంటే మనం చిన్నపిల్లలను చూస్తే, చిన్నపిల్లలు ఎందుకు గణేష్, మన అందరికి కూడా కథలు వినడం చాలా ఇష్టం. ఒక కథని చూసిన కన్నా, ఇప్పుడు ఒక సీన్ చూసిన కన్నా మనం ఎవరైనా చెప్తున్నప్పుడు వింటే మన ఊహకి మనం అల్లుకొని అందులో మనం ఉన్నట్టు చాలా తొందరగా ఈజీగా ఊహించుకోగలం, అందులోని మనం లీనమైపోగలం. అలాగా ఆ చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం అన్న దగ్గర నుంచి అంటే మనకు తెలిసి తెలియకుండా భగవత్ శ్రవణానికి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారేమో మన పెద్దవాళ్ళు అనిపిస్తుంది.
అవును. అంటే రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ ఎవరూ చూడలేదు. ఆ అవతారాల గురించి కథల ద్వారా విని తెలుసుకోవడమే గాని చూసిన దాఖలాలు మనకి ఈ కలియుగంలో ఎక్కడ కనిపించవు కదా. మరి తెలుసుకోవటం అంటే మొట్టమొదటి స్టెప్ వినటం అనే అనిపిస్తుంది. ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు ఈ శ్రవణంకి. గాయత్రి మంత్రం ఒక పిల్లడికి ఉపనయనం జరగగానే మొట్టమొదట జరిగేదేంటి?
మంత్రోపదేశం.
ఆ మంత్రోపదేశం కూడా తండ్రి వటువు చెవిలో చాలా ఎంతో శ్రద్ధగా చెప్తారంట. సో ఆ ఉపనయనం ఏదైతే ఉందో జరగటంలోని మొట్టమొదటి స్టెప్ కూడా శ్రవణం ద్వారానే జరుగుతుంది. ఆ మంత్రోపదేశం శ్రవణం.
చాలా బాగుంది గణేష్. అంటే మనం చిన్నప్పటి నుంచి మన జీవితాన్ని తీసుకుంటేనే ఇలా ఉన్నది. అసలు మన భారతీయ సంస్కృతికి ఆయువు పట్టు అని చెప్పుకోవాలన్నా, లేకపోతే మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నది దానికి మూలం అని చెప్పుకోవాలన్నా వేదాలు. వేదం అంటే అది భగవంతుడి గురించి ఎవరు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, ఎలాంటి పద్ధతులు మనం ఫాలో అవ్వాలి అన్నది ప్రతి దాని గురించి మనకు తెలియజేసేది. అంటే ఈ శరీరాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాన్ని చెప్పేది మాన్యుస్క్రిప్ట్ అనుకోవచ్చు, లేకపోతే మాన్యువల్ అనుకోవచ్చు, అది వేదం. అందులో ప్రతిది, ఏది తినాలి దగ్గర నుంచి, ఎలా ఉండాలి దగ్గర నుంచి, భగవంతుని చేరుకునేంత పెద్ద విషయం వరకు ప్రతిది కూడా మనకి వేదాలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఈ వేదాలని అపౌరుషేయాలు అంటాం. అంటే ఎవరి చేత? మానవుల చేత చెప్పబడినవి కావు. ఋషులు ఎంతో తపస్సు చేసుకుంటే వాళ్లకి వినపడ్డాయి, అందుకే వాటిని మనం శృతులు అని కూడా అంటాం. చూస్తే ఇప్పుడు మనకి బుక్స్ అన్ని ప్రింట్ చేయించుకుంటున్నాము, రాసిన వేదం స్క్రిప్టులు దొరుకుతున్నాయి, కానీ యాక్చువల్ గా వేదాలు గురువు శిష్యునికి బోధించడం ద్వారా అది విని తను నేర్చుకుని దాన్ని వల్లివేస్తూ దాన్ని పాటిస్తూ తన నెక్స్ట్ తరానికి అందిస్తూ, అలా వినడం ద్వారా మాత్రమే ఇంతవరకు వచ్చాయి కాబట్టి వాటికి శృతులు అని పేరు వచ్చింది. అంటే మనం ఇప్పుడు శ్రవణం చెప్పుకుంటున్నామంటే మొత్తం ఈ వేదాలన్నీ కూడా శ్రవణం ద్వారానే ఇంతవరకు మనకు అందజేయబడ్డాయి.
మరి వేదాల గురించి మాట్లాడుకుంటున్నాము, భక్తి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వేదాలు ఏం చేస్తాయి అన్న ఒక డౌట్ మన లిసనర్స్ కి కలగచ్చు. అంటే ఈ శ్రవణం వేదాలలో భగవంతుడి గురించి ఏముంది అన్న ఆలోచన మనకి ఎదురైతే, ఈ మొత్తం సృష్టి ఆవిర్భావం అంతా వేదాల్లో చెప్పబడింది. మొట్టమొదటి ఋగ్వేద మంత్రం ఏదైతే ఉందో ఋషులకి వచ్చింది, ఋషులు ఆ మంత్రదృష్టలకి లభించింది నాసదీయ సూక్తం అని. అది సృష్టి ఏ విధంగా జరుగుతుంది, భగవంతుడి నుంచి అన్ని ఏ విధంగా వస్తున్నాయి, మళ్లీ తిరిగి భగవంతునిలోకి అన్ని లయం అవుతున్నాయి, ఎలాగవుతున్నాయి అన్న విషయం. నాసదాసీన్సదాసీతీద్రజోనో వ్యోమా పరోయత్ కిమావరీవక్కుహకశర్మన్య అంబక్కిమాసీత్ గహనంగభీరం అంటూ నాసదీయ సూక్తం సృష్టి భగవంతుడి నుంచి ఆవిర్భవించింది, తిరిగి భగవంతుల్లోనే లీనమవుతుంది అని చెప్తున్నాయి. అంతేకాకుండా భగవత్ తత్వం గురించి ఎంతో చక్కగా వేదాలు మనకి చెప్తాయన్నమాట.
అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అసలు భగవంతుడంటే ఏంటి, చేరుకోవాల్సిన మన గురించి తెలుసుకోవాలి, ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కూడా మీరు చెప్తున్నట్టు ఈ సృష్టిలోని భాగమే కదా. కాబట్టి ఆ సృష్టి గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. మరి ఇంత చక్కగా చెప్పడంతో పాటు నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నట్టు మన గురించి చెప్తున్నది సృష్టి ద్వారా భగవంతుడు గురించి చెప్పాలి. మరి భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఇవన్నీ చెప్పుకోవాలంటే అది కూడా మనకి వేదంలోనే చెప్పబడింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అంటే ఇది మనం పురుష సూక్తంలో తీసుకుంటే ఒక చిన్న పదమైనప్పటికీ మొత్తం భగవత్ తత్వాన్ని ఇందులో పెట్టేశారేమో అనిపిస్తున్నారు. అంటే అక్కడ భగవంతుడికి 1000 తలలు గలవాడు, 1000 కన్నులు కలవాడు, 1000 పాదాలు కలవాడు అని చెప్తున్నాడు. 1000 అన్నది ఏంటంటే ఎంతో అనంతమైన దాన్ని సూచించడానికి 1000 అని చెప్పారు. అంటే ఏంటి, భగవంతుడు నిజంగా 1000 తలలు కలిగి ఉంటాడా? అంటే ఒక శరీరాన్ని తీసుకుంటే 1000 తలలు, 1000 కాళ్లు, 1000 చేతులు ఉన్న ఆ ఫిజికల్ ఫ్రేమ్ ఆ భగవంతుడు అంటే దాని అర్థం అది కాదు. మన చుట్టూ ఎన్నో వేల తలలుగా కనిపిస్తున్న ప్రతి తల భగవంతునిదే, ప్రతి పాదము భగవంతునిదే, ప్రతి చేయి లేకపోతే కళ్ళు ఏవైతే మనం చూస్తున్నాం అన్ని భగవంతుడివే. అంటే వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు మన అని మనం ప్రతి జీవిని చూసుకుంటున్నాం, గాని ప్రతి జీవి శరీర రూపంలో ఉన్నది భగవంతుడే. అంటే ఈ ఎరుక వస్తే సరిపోయింది, ఇప్పుడు మనం ఎలా వచ్చాము, ఏం చెయ్యాలి తెలుసుకున్న తర్వాత ఇది భగవంతుడు. అంటే నేను గాని నా చుట్టూ ఉన్న ప్రాణులు గాని ఇవేవి వేరువేరు కాదు, అంతా భగవత్ స్వరూపమే, ఇదే భగవత్ తత్వం. ఇంతటి చక్కటి విషయాలు కూడా వేదాల్లో చెప్పబడ్డాయి, అవి కూడా మనం శ్రవణం ద్వారానే విని నేర్చుకోవాలి.
శృతుల నుంచి మనం శ్రవణం చేసి నేర్చుకుంటాము భగవంతుని సర్వవ్యాపకత్వం గురించి. మనం సృష్టిలో భగవంతుడి గురించి తెలుసుకున్నాం, సరే మరి మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు అన్న ఒక జ్ఞానం మనకు కలగాలి అంటే మళ్లీ వినాలి శృతులు. ఏ శృతి వినాలి అంటే నారాయణ సూక్తంలో చక్కగా అథో నిష్ట్యావితాస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్ అంటూ ఈ నాభి నుంచి అత్యతిష్ట దశాంగులం 16 అంగుళాల దూరంలో అది నిక్షిప్తమై చిన్న స్పార్క్ లాగా ఉన్నది అని ఎంతో చక్కగా నారాయణ సూక్తంలో చెప్పబడింది.
ఆ చైతన్యం ఏదైతే ఉందో మనం పరమాత్మ చైతన్యం అనుకుంటున్నాము, అది మనలోనే ఉంది అంటూ ఈ వేదం మనకి నిరూపిస్తూ ఎక్కడున్నది ఎలా ఉన్నదని కూడా చెప్తున్నది. చాలా బాగుంది గణేష్. మరి ఇంతే కాకుండా మనం శ్రవణం అనగానే మళ్ళా కూడా మనకి గుర్తొచ్చేది అర్జునుడు. భగవద్గీతని పాడి వినిపించాడు కృష్ణుడు, దాన్ని విని తరించాడు అర్జునుడు. కాబట్టి వినడం ద్వారా మాత్రమే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, తన మానసిక పరిస్థితి ఎలాంటిది, అప్పుడు యుద్ధం చెయ్యాలి, ఒక పక్క సొంత అన్నదమ్ములు వాళ్ళందరూ బంధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలని ఒక మానసిక దౌర్బల్యంలో ఉన్నాడు. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు అక్కడ శ్రవణం చేయించాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోమంటే భగవద్గీత అర్జునుడి ఒక్కడి కోసం మాత్రమే కాదు, అర్జునుడి పరిస్థితిలో ఉన్న మనందరి కోసం ఆ రోజే కృష్ణుడు చెప్పాడనమాట. కాబట్టి మనందరం కూడా అర్జునులమే,
మనందరం శ్రోతలమే,
మనందరం శ్రోతలమే. అంటే ఆ అర్జునుడు విన్నట్టు వింటే మనం కూడా మన ప్రాబ్లమ్స్ నుంచి, మనం అనుకున్నటువంటి ఈ బంధాల నుంచి విముక్తులై ముక్తి కాగలం. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రవణం అంటే మిగతా విషయాలు ఒకసారి చూసుకుంటే చెవుల ద్వారా వినటం శ్రవణం అనుకున్నాం. అవి చాలాసార్లు అంటే విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు, అంటే ప్రతి చెవి ప్రతి వినటం భగవత్ శ్రవణమే అవ్వదు కదా. భగవంతుని కోసం వినేవి, భగవత్ కథలను వినేవి మాత్రమే నిజమైన శ్రవణం. ఆ చెవులే నిజమైన చెవులు అంటున్నారు. అంతేకాకుండా విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేసా అన్నారు. అంటే ఏంటి, కొండల గుహకు ముందు కన్నం ఎలా ఉంది, మన చెవులు కూడా భగవంత్ సంబంధమైన విషయాలు వినకుండా భగవంతుడికి సంబంధించినటువంటి ఏ కథని గాని ఏ లీలల్ని గాని తెలుసుకోకపోతే మన చెవులు కూడా ఆ కొండల ముందున్న గుహ కన్నం ఎలాగో ఈ కొండంత శరీరానికి ఉన్న చెవులు కన్నాలు కూడా అంతే అని చెప్తూ ఎన్నో రకాలుగా అసలు ఆ వినిన చెవులు ఇంకా ఎంత మంచివో చెప్తున్నారు మన పోతన్ గారు భాగవతంలో. భూషణములు చెవులకు బుధ తోషణములు, అనేక జన్మ దురితేషు విని శోషణములు, మంగళతర ఘోషణములు, గరుడగమను గుణ భాషణములు. గరుడగమనుడు ఆ విష్ణుమూర్తి గురించి ఆయన గుణగాను కీర్తించే వాటిని విన్న చెవులుట అవి చెవులకు అలంకారాలట. మనం అనుకుంటాం ఎంత బంగారం చెవులు పెట్టుకుంటే ఆభరణాలు అని, కానీ ఇవిట భూషణాలు. కాబట్టి ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న పాపాలను పోగొట్టుకోవాలంటే ఈ భగవంతుడి గుణ విశేషాలని లీలా విశేషాలని విన్న చెవులే వాటిని సాధించగలవు అని కూడా చెప్తున్నారు.
శ్రోత్రం శృతేనైవ నకుండలేన అంటారు మన కర్ణాలకి, భర్తృహరి సుభాషితానిలో చక్కగా చెప్పబడింది అనమాట. కుండలాలు ధరించడం చెవికి అందం కాదు, ఆ మంచి భగవత్ విషయాలు వినటం ఎప్పుడైతే జరుగుతుందో అదే కర్ణాలకి చక్కగా అందాన్ని ఇస్తాయని చెప్తారు.
మరి మనం అనుకుంటున్నాం కానీ గణేష్, అందరికీ కూడా ఈ భగవత్ సంబంధిత విషయాల మీద వినడానికి ఆసక్తి ఉంటుందా అంటే ఉండదని చెప్పుకోవాలి. చాలా మందికి అంటే చిన్నప్పటి నుంచి చూస్తే ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడైతే మనం స్వామి సర్కిల్లో ఉన్న వాళ్ళం గాని చాలా కుటుంబాలు కూడా చిన్నప్పటి నుంచి రాముడు గురించి కథలు, మనం ఇందాక చెప్పుకున్నట్టు భారతం కథలు, ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా వింటారు. ఆ తర్వాత ఏదైనా ఇలా సత్సంగాలకు వెళ్ళినప్పుడు సాధు సత్పురుషులు చెప్పేది వింటారు. ఇలా ఇవన్నీ వినడానికి కూడా అంటే చిన్నప్పుడైతే బలవంతంగా కూర్చోబెట్టచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అంటే దానికి భగవంతుడి దయా అనుగ్రహం కూడా పూర్తిగా ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంతలాగా ఆస్వాదించలేరు, ఆనందించలేరు కూడా. దానికి కూడా ఈ భగవత్ విషయాలను వినడానికి కూడా అర్హత సంపాదించుకోవాలి. అంటే నాకు అనిపిస్తుంది అర్హత సంపాదించడానికి కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి.
మరి ఒక చక్కని ఉదాహరణ దీనికి తీసుకుందాము. మీరు ఇందాక చెప్పారు దానికి ఒక టేస్ట్ కావాలి అని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. స్వామి భక్తులు ఒకరు రామిరెడ్డి గారని, గిద్దలూరు వాస్తవ్యులు. ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవారనమాట, గవర్నమెంట్ ఉద్యోగి. ఆయనకి సినిమాలంటే బాగా పిచ్చి. ఆయన ఎప్పుడూ సినిమా పాటలు వినటము, ఎంజాయ్ చేయటం, అది ఆయన లైఫ్ అనమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ షాప్ ఉండేది. ఆయన ఏదో ఒకసారి మందు కొనుక్కుందామని అతను బాగా క్లోజ్ అనమాట. అతని దగ్గరికి వెళ్తే ప్రతి నిత్యం అతను భక్తి పాటలు పెట్టుకుని టేప్ రికార్డర్లో వినేవాడంట. వినటం మాత్రమే కాదు, ఆ మెడికల్ షాప్ ఓనరు స్వామి భక్తుడు. అప్పటికి ఈయనకి స్వామి గురించి ఏమాత్రం ఐడియా లేదు, స్వామి తత్వంలోకి ప్రవేశం కూడా లేదు. సో ఆయన్ని మెడికల్ షాప్ ఓనర్ని ఎప్పుడు ఈయన రామిరెడ్డి గారు అడిగేవారంట, ఏమిటయ్యా కొంచెం ఎనర్జీ ఉన్న పాటలు, కొంచెం జోష్ ఉన్న పాటలు పెట్టచ్చు కదా, ఎందుకు ఎప్పుడు ఈ భక్తి పాటలు వింటావు అని చాలా అవహేళనగా చూసేవారంట. ఆయన మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉంటూ, లేదండి మంచి పాటలు, భక్తి పాటలు మీలో భావాన్ని ప్రేరేపిస్తాయి, మంచి భావాల్ని అని చెప్తూ ఉండేవారు. ఒకసారి సనాతన సారది తీసుకొచ్చి రామిరెడ్డి గారికి ఆయన చేతిలో పెట్టారంట, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా దీన్ని చదవండి, స్వామి గురించి తెలుసుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్పారంట. సరే ఈయన పెద్దగా పట్టించుకోలేదు, మీరు చెప్పారు కదా ఇందాక, దానికి ఒక విధమైనటువంటి అభిరుచి కావాలి. ఆ అభిరుచి పెంపొందించిందే మనం భగవంతుడి దిశగా వెళ్ళటం చాలా కష్టం. అది కూడా భగవత్ సంకల్పం వల్లే జరుగుతుంది. మళ్ళీ ఈయన ఇంట్లో అది అటక మీద పెట్టేశారు. పెట్టేస్తే ఈయనకి ఉన్నట్టుండి ఒకరోజు వైరల్ ఫీవర్ వస్తుంది. వైరల్ ఫీవర్ వచ్చి ఈయన ఇంట్లో ఆఫీస్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటున్నారట. తీసుకుంటూ ఏం చేయాలో తోచక అలా పైకి చూస్తుంటే ఫ్యాన్ గాలికి సనాతన సారథి తిరిగి ఆయన దగ్గర పడిందంట. పడితే ఆయన ఏమిటిది అని చూసుకుంటూ స్వామి తత్వాన్ని ఆ సనాతన సారథి మొత్తంలో చదివేశారు. చదివిన వెంటనే అప్పటి నుంచి ఆయనకు ఒక ఇన్నర్ వాయిస్, పుట్టపర్తికి పద, పుట్టపర్తికి పద, పుట్టపర్తికి పద అని ఒక ఇన్నర్ వాయిస్ అర్జ్ ఆయనకి మొదలుపెట్టిందంట. అప్పటి నుంచి నెక్స్ట్ 3 డేస్ లో ఆయన ఒక సంచి పట్టుకుని పుట్టపర్తికి ప్రయాణం అయిపోయారు. అంటే గిద్దలూరు నుంచి ఏదో విధంగా పుట్టపర్తి చేరాలి అనుకుంటూ, స్వామి 60th బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి 1985 లో, ఆ రోజు ఆయన స్వామి దగ్గరికి రావటం జరిగింది. ఆ వైభవం చూసే అదృష్టం ఆయన కలిగింది. అంటే చూసారా, ఎవరో ఒక మారుమూల ఉన్న ఒక మెడికల్ షాప్ ఓనర్ ద్వారా విని తెలుసుకుని ఇన్నర్ వాయిస్ ను మళ్లీ విని స్వామి దగ్గరికి రాగలిగారు.
ఎంతో ఇది వింటుంటే నాకు ప్రహ్లాదుడి కథే గుర్తొస్తున్నది గణేష్. అసలు హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారద మహర్షి యొక్క ఆశ్రమంలోని ఆవిడ ఉన్నప్పుడు నారద మహర్షి చెప్పిన భాగవత విష్ణుమూర్తి కథల్ని ఇవన్నీ విని, అంటే కడుపులోని ఇంకా పూర్తిగా బిడ్డ ఫామ్ అవుతున్న స్టేజ్ అప్పుడే తన భగవంతుడి లీలల్ని కథల్ని విన్న వాడికి పుడుతూనే ఇంకా ఆ జ్ఞానంతోనే అందులోనే ప్రహ్లాదుడు పెరిగాడు, తన జీవితాన్ని సార్థకం చేసుకుని ఇప్పటికీ మనం పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఆయనలా ఉండాలని కోరుకుంటున్నాం కూడా. అంటే శ్రవణానికి ఉన్నటువంటి శక్తి అంతటి మహాత్యం ఉంది, అంతటి శక్తి ఉంది అని. మరి మనం అంటే ఎవరెవరో భగవంతుడి గురించి తెలుసుకుంటేనే వాళ్ళ జీవితాలు ఇంత ధన్యమైపోయి, మరి మనం ఎంత భాగ్యవంతులం, మనం ఎంత పుణ్యాత్ములం. నేను ఎప్పుడు అనుకుంటా మనం చాలా లక్కీ అని, ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి మన కళ్లతో చూసాం, ఈ చేతులతో స్పృశించాం, ఆయన మాట్లాడిన మాటలు వెలగలిగే భాగ్యం ఇచ్చారు. అలాంటి భగవంతుడి నోటి ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకున్న మనం ఎంతో అదృష్టవంతం. మరి అటువంటి స్వామి చెప్పిన ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో ప్రతి మాట కూడా వేదవాక్యే. ఋషులకు వినిపించింది ఒకటో రెండో అయి ఉండొచ్చు, కానీ మనకు స్వామి మానవాకారంలో వచ్చి మనతో ఉండి ఎన్ని రకాలుగా మన అనుగ్రహించారు. అలాగే స్వామి చెప్పిన దివ్యోపన్యాసాలను తీసుకుంటే గణేష్, మనకు ప్రశాంత నిలయం స్వామి ఉపన్యాసిస్తున్నప్పుడు ఆ విన్న చెవులు పండగ, వినని చెవులు దండగా అని మనకు చక్కటి భజన కూడా ఉన్నది, మనోహరం మహావరం సాయి ఉపన్యాసం అని ఎంతో చక్కగా రాశారు. నిజంగా అది మనకి పండగే, స్వామి ఎప్పుడు మాట్లాడినా. ఆ సభలో మనం తీసుకుంటే చంటి పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల మొత్తం అన్ని వయసుల వాళ్ళు ఉంటారు, ఆడవాళ్లు ఉంటారు, మగవాళ్లు ఉంటారు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఒకే ఒక్క ఉపన్యాసంలోని, అంటే ఈ స్వామి ఏ ఉపన్యాసం తీసుకున్నా ఇందులో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మా కోసమే చెప్తున్నారు స్వామి అనుకుంటారు. అంటే ఇటు మనం వీటిలో చెప్పుకుంటాం కదా, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు,
భగవంతుని దగ్గరికి వచ్చేవాళ్ళు,
ఈ 4 రకాల వాళ్ళు భగవంతుని చేరుకుంటారు, భగవంతుని తెలుసుకుంటారు అని. అలాగే ప్రతి వాళ్ళకు కూడా ప్రతి ఉపన్యాసం కూడా సమాధానం ఇస్తుంది. ఏ సమస్యతో రండి సమాధానం ఇస్తుంది, ఏ బాధతో వచ్చినా సమాధానం ఇస్తుంది, ఏ డౌట్తో వచ్చినా, ఈ సాధన ఎలా చెయ్యాలి అన్న మధ్యలోని ఇబ్బందులు వచ్చినా సమాధానం ఇస్తుంది. అలా స్వామి ప్రతి ఉపన్యాసం కూడా వినడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
యాక్చువల్గా ఒక ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాను, గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు, ఒకసారి విద్యార్థులందరూ అసెంబ్లీ అయి ఉన్నారు డిస్కోర్స్ కోసం. చాలా మటుకు మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేసి తీరాలి, పెద్దగా మక్కువ చూపించేవాళ్ళం కాదు స్వామి ఉపన్యాసం వినటానికి. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఇంకా, అంటే ఒక గంట సేపు ఉపన్యాసం స్వామి చెప్తున్నారు అంటే సగానికి సగం మంది పిల్లలు పడుకుండిపోయేవారు. అప్పుడు స్వామి ఆత్మ పరమాత్మ కంటిన్యూస్ గా, స్వామి మాత్రం ఆ లెవెల్ నుంచి వచ్చేవారు కాదు. ఒకసారి వార్డెన్ సార్ వెళ్లి స్వామిని అడిగారంట, స్వామి ఆత్మ పరమాత్మ అని చెప్తున్నారు, వీళ్ళకి ఇప్పుడు ఏమర్థమవుతుంది స్వామి అని అంటే, స్వామి చాలా చక్కని విషయం చెప్పారు, వీళ్ళు పడుకున్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, కానీ నేను అవి చెప్తూనే ఉంటాను, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో నేను చెప్పిన విషయాలన్నీ నాటుకుని పోయి ఉంటాయి. ఎప్పుడైతే ఒక పరిస్థితి ఎదురవుతుందో, నిర్దిష్టమైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ జ్ఞానం వాళ్ళకి బయటకు వస్తుంది అని స్వామి విద్యార్థులందరికీ ఒక సూచనగా వార్డెన్ సార్ కి చెప్పారన్నమాట. అండ్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ స్వామి చెప్పారంటే, మనం ఆ ప్రదేశంలో ఆ వైబ్రేషన్లో ఉంటే చాలు, అది చెవులకి అందితే చాలు, అది ఎప్పుడు ఎలాగా అది డెవలప్ అయ్యి ఒక వృక్షం కింద మొలుస్తుంది అనేది మనకు నిజంగా తెలియని సంగతి.
అదే కదా గణేష్ స్వామి చెప్తుంటారు, అది విత్తనం లాంటిదిట, అది నాటుతారు, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఆ భూమిలోంచి అది ఆ వర్షాన్ని నీటిని తీసుకుని ఎలా పెరుగుతుంది అన్నది మనకు తెలియకుండానే పెరిగి వృక్షమై ఫలాలను కూడా అందించే స్థాయికి వస్తుంది. అంటే ఇప్పుడు అది కనిపించని విత్తనంలో, మనం విత్తనం నాటితే భూమి మీదకి ఏం కనిపించదు, కానీ అది ఫలం ఇచ్చిన నాటికి ఎప్పుడు ఎవరు నాటారో తెలియదు. అలాగే స్వామి చెప్తున్న ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో, అది చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా, అది ఉండి తర్వాత నడిపిస్తుంది. చాలా బాగుంది. మరి ఇందాక మనం చెప్పుకున్న ఈ 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఆర్తులు అంటే ఏంటంటే ఎన్నో బాధల్లో ఉండి ఆ ఆవేదంతో భగవంతుని చేరుకుంటారు, మా ఈ కష్టాలు తీర్చండి అని. అలాంటి వాళ్ళు శ్రవణం ద్వారా ఎలాగ ఆ ఆర్తిని పోగొట్టుకుని భగవంతుని చేరుకున్నారో మనం చూద్దాం. మన తూర్పుగోదావరి జిల్లాలోని భక్తులన్నమాట, 1950లో ఆ సంవత్సరాల్లోని వాళ్ళకి స్వామి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో స్వయంగా వెళ్లి పర్యటించేవారు. ఇలా స్వామి గురించి వాళ్ళు విన్నారనమాట. వింటే ఒక కుటుంబంలో ఏమైందంటే వాళ్ళకు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డతో మనం ఆడుకుంటున్నప్పుడు జనరల్ గా కొంచెం ఇలా ఎగరవేసి నవ్వించడం అది చేస్తాం. అలాగే ఆ పిల్లల్ని కొంచెం ఇలా గాల్లోకి ఎగరవేసి పట్టుకుందాం అనుకున్నప్పటికీ ఆ ఫోర్స్ గా ఎగరవేయడం వల్ల దీనివల్ల ఆ పిల్లడి మూతి ఏమైందంటే పక్క డిస్ప్లేస్ అయిపోయి పక్కకి జరిగిపోయింది అనమాట,
వంకరైపోయింది.
కిందకు వచ్చినప్పటికీ ఆ షాక్ లాంటిది తగిలి ఆ పిల్లడికి మూతి పక్కకు వెళ్ళిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనకి బుగ్గ ఉన్న ప్లేస్ లోని మూతి జరిగిపోయింది అనమాట. వాళ్ళు వెంటనే ఎంతో మంది డాక్టర్స్ చూపించారు, ఏమి చేసినా అవ్వలేదు. అప్పటికి వీళ్ళందరూ స్వామి గురించి విని ఉన్నారనమాట, ఇలా సత్సాయి బాబా ఆయనే భగవంతుడని ఎంతో మంది నమ్ముతున్నారు, ఇలా ఎంతో మంది కష్టాలు కూడా తీర్చారు అని కూడా విన్నారనమాట. అప్పుడు స్వామి గురించి విని దాని మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు పుట్టపర్తి రావడం జరుగుతుంది. పుట్టపర్తి వస్తే ఇంతమంది, అప్పుడు తక్కువ మంది ఉన్నప్పటికీ ఉన్న వాళ్లలోనే వీళ్ళు వెనక్కి కూర్చున్నారు. అప్పుడు ఈయన మన చూస్తారా ఏదో అనుకొని వచ్చాము, మనకేంటి అవుతుంది అనుకుంటూ, లేదు లేదు వాళ్ళు ఇంతకు ముందు విన్న విషయాలు, ఈయన భగవంతుడు కష్టాలు తీరుస్తాడు అందరివి అన్నది మట్టుకు వాళ్ల మంచి నమ్మకంతో వాళ్ళ బుర్రలో నాటుకుపోయింది. అలా వాళ్ళు వెయిట్ చేస్తే ఒక రెండు రోజుల తర్వాత స్వామి పలకరించి విభూతిచ్చి ఆ అబ్బాయికి వేయమని చెప్తారనమాట. చెప్పి నేను చూసుకుంటానని చెప్పి స్వామి చేతితోటి ఈ బొగ్గ ఆ బొగ్గ మీద ఇలా అన్నారనమాట. అంతే ఆ మళ్ళా ఆ నోరు యథాస్థితికి వచ్చేసింది. అంటే అంతటి కష్టంలోంచి వచ్చి వాళ్ళు ఆర్తుల నుంచి వాళ్ళు జిజ్ఞాసులుగా అయిపోయి ఇంకా స్వామి దగ్గరికి వచ్చి ఇంకా ఇందాక చెప్పుకున్న జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అని తెలుసుకున్నారు. వచ్చి కళ్ళారా స్వామి యొక్క వైభవాన్ని చూశారు, ఆ లీలన్ని మహిమన్ని చూశారు. ప్రవేష్టం ఇంకా ఈయన తప్ప వేరే దిక్కు లేదని స్వామి పాదాలు చెంతే ఈనాటికి కూడా వాళ్ళ తరతరాలు కూడా స్వామి మార్గంలో ఉండి నడుచుకుంటున్నారు. అంటే ఒక్క శ్రవణం, అంటే అది కూడా శ్రద్ధగా విన్న శ్రవణం, దానివల్ల వాళ్ళు భగవంతుడిని చేరుకోగలిగారు.
ఇది చెప్తుంటే ఇంకొక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది నాకు. ఈ ఆర్తులు ఎవరైతే ఉన్నారో, కల్పగిరి ఉదాహరణ చాలా మందికి తెలిసినటువంటిది. అతను ఒక హత్య చేసి పారిపోయి మారువేషంలో ఒక సన్యాసి రూపంలో దేశాటన చేస్తుండగా ప్రశాంతనిలయం దర్శనానికి వచ్చి స్వామి చేత స్వయంగా ఇంటర్వ్యూకి పిలువబడతారు ఆయన. స్వామి ఆజ్ఞ మేరకు ఆయన స్వామి చెప్తారు, నువ్వు వెళ్లి జైల్లో నిన్ను నువ్వు అప్పచెప్పుకుని సరెండర్ అయ్యి నిజం చెప్పి వాళ్ళకి నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళు, వెళ్తే నీకు శిక్ష అనుభవిస్తావు నువ్వు అని చెప్తారు. మరి ఆయన చాలా ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించడు, స్వామి ఇలాగైతే నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది అంటే స్వామి చెప్తారు, నేను నిన్ను కాపాడుతాను, నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు నీ పని చెయ్యి అని చెప్తే వెళ్లి అప్పగించబడతాడు, సరెండర్ అవుతాడు. వెళ్లి రాజమండ్రి జైల్లో అతన్ని ఖైదీగా చేస్తారనమాట. ఆయన ప్రవర్తన ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే స్వామి వెళ్లేటప్పుడు ఆయనకు ఒక జపమాల ఇస్తారు, ఆ జపమాల వల్ల ఆయన స్వామి నామస్మరణ చేసుకుంటూ చాలా మంచి బిహేవియర్ ని ఆయన డెవలప్ చేసుకుంటాడు. వింత ఏంటంటే ఆయన స్వామికి ఉత్తరాలు రాస్తాడు, ఉత్తరాలు రాస్తే స్వామి తిరిగి ఆయనకి జవాబిస్తారనమాట, జాబ్ రాస్తారు. రాసినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వామి లీలలు మహిమలు విని ఆ భజనలు కూడా జైల్లో చేయడం మొదలు పెడతారు. దీని రిజల్ట్ పర్యవసానంగా ఒక్కొక్క ఖైదీకి స్వామితో ఉత్తరం రాసేంత ఆ ప్రాక్సిమిటీ భక్తి ఏర్పడుతుంది. అండ్ వింత ఏమిటంటే స్వామి కూడా వాళ్ళకి తిరిగి రిప్లై రాస్తారు, మీరు ఈ పరిస్థితిలో ఎలా ఉండాలి, మీరు మారాలంటే ఏం చేయాలి, నన్ను మీరు నమ్ముకోండి, నేను మీ మంచి చెడ్డలన్నీ చూసుకుంటాను. కట్టలు కట్టలు ఉత్తరాలు జైలుకు వచ్చేవంట, స్వామి స్వయంగా రాసినవి. అంటే ఎక్కడో ఇంతమందిని మార్చడానికి స్వామి కల్పగిరిని ఎంచుకుని అక్కడికి వెళ్లి ఆ భగవత్ లీలలు విన్న తర్వాత అంతమంది ఖైదీల్లో మార్పు వచ్చిందంటే శ్రవణంకి ఎంత శక్తి ఉన్నదో ఒకసారి మనం ఆలోచించవచ్చు.
అవును, అంటే ఇలా ఆర్తితోటి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కాకుండా మనం నెక్స్ట్ వస్తే అర్ధార్థులు, అంటే నాకు ఇది జీవితం సాగించడానికి మన కోరికలు కూడా రెండు రకాలు కదా, అవసరాలు ఆశలు. కాబట్టి అవసరాన్ని మట్టుకు అర్థించాలి, తప్పదు, అది అడగడంలో తప్పు కూడా లేదని స్వామి చాలాసార్లు చెప్తారు. కాబట్టి ఇలాంటి చాలా సందర్భాల్లో మరి కర్మ అనుకోవచ్చు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ పక్కన పెట్టుకుంటే అలాంటి పరిస్థితి వచ్చి రోజు గడవని జనాలు ఉన్నారు. అలాగే ఎన్నో కష్టాలు వచ్చి ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతూ అందులోంచి బయటికి ఎలా రావాలి అని. ఇలా అర్ధార్థులకు కూడా శ్రవణం ద్వారా స్వామి భగవత్ కథా విశేషాలు విని వాళ్ళు ఆ కష్టంలోంచి దగ్గరయ్యి, కష్టానికి దూరమయ్యి స్వామి దగ్గరైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో మనం తూర్పుగోదావరి చెందిన ఒక పండితుల గురించి చెప్పుకోవాలి. ఇది కూడా స్వామి బృందావనంలో ఉన్నప్పుడు జరిగిందనమాట. ఆయన స్వామి గురించి తెలుసుకున్నారు, స్వామి ఎన్నో సేవలు చేస్తున్నారు, తర్వాత పండితోత్తముల్ని వేదాన్ని పోషిస్తున్నారు, చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. అప్పుడు వాళ్ళకి కొడుకుకి ఉపనయనం చెయ్యాలనుకుంటారు, చెయ్యాలనుకుంటే డబ్బులు ఉండదు. నేను వీళ్ల దగ్గర వాళ్ల దగ్గర ఎందుకు వెళ్లి యాచించాలి, సాక్షాత్తు భగవంతుడే మన కోసం అవతరించున్నాడు కాబట్టి నాకు భగవంతుడి దగ్గరికి వెళ్లి నేను ఆ డబ్బు సహాయాన్ని కోరుకుంటాను అని చెప్పి అంత నమ్మకం. అదంతా కూడా స్వామి గురించి తెలుసుకున్న దాంతో ఆయన బృందావనం వస్తారనమాట. వచ్చిన తర్వాత లైన్లో కూర్చుంటే స్వామికి ఆ విన్నవిస్తారు తప్పకుండా అని చెప్పి, ఎంత ఖర్చు అవుతుందో స్వామి అంత ఒక కవర్లో పెట్టి ఆ అమౌంట్ ఇస్తారనమాట. ఇచ్చి నువ్వు జాగ్రత్తగా అన్ని చేసుకుంటా, నేను అన్ని చూసుకుంటాను అని. అంటే భగవంతుడు మనం ఇందాక అనుకున్నట్టు భావప్రియుడు, మనం ఎలా అనుకుంటే అలాగా, యద్భావం తద్భవతి. నువ్వు నాకు అన్ని ఇస్తావు అంటే ఇస్తాడు, నువ్వు నన్ను చూసుకో అంటే. ఆఫ్టర్ ఆల్ డబ్బులే అడుగుతావా అంటే, కల్పవృక్షం కింద కూర్చొని కాఫీ పొడి అడుగుతామంటే కల్పవృక్షమే మనకున్నది, ఏం కావాల్సిన అక్కడే అడుగుతాం, కాఫీ పొడి అడుగుతాము, తర్వాత మోక్షాన్ని అడుగుతాం, దేనికైనా మనకి ఇవ్వడానికి స్వామి ఉన్నారు. కాబట్టి ఇలా అర్ధార్థులకు కూడా స్వామి గురించి తెలుసుకుని ఎంతో మంది వాళ్ళ జీవితంలోని స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఇది చెప్తుంటే అర్ధార్థులు తర్వాత జిజ్ఞాసువులకు మనం వచ్చినట్లయితే, కొంతమంది ఇందాక మనం అభిరుచి గురించి మాట్లాడుకున్నాం, భగవంతుడి పట్ల సరైన అభిరుచి ఎప్పుడు ఏర్పడుతుందో అది భగవత్ సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. ఇది తూర్పుగోదావరిలో జరిగిన విషయమే. భగవంతుడి పట్ల ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళకి ఏ విధంగా స్వామి ద్వారా, స్వామి కథల ద్వారా స్వామి గురించి తెలిసిందనేది మనం ఒక తెలుసుకుంటే స్వామి లీలలు ఏ విధంగా ఉంటాయో ఒక అవగాహన కలుగుతుంది. ఒక నాస్తిక బృందం ఉండేది, వాళ్ళంతా సంఘసేవకులు, చాలా ధార్మికంగా జీవించేవాళ్లు, కానీ భగవంతుడి పట్ల ఏమాత్రం అభిరుచి లేని వాళ్ళు. వాళ్ళు స్వామి తూర్పుగోదావరి జిల్లా 60ల్లో 50ల్లో వెళ్లినప్పుడు, ఇలా ఒక సత్యసాయిబాబా ఉన్నారు, ఆయన చాలా లీలలు మహిమలు చేస్తున్నారు, నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటున్నారు అతను, ప్రజలందరూ తప్పుదోవ పడుతున్నారని మా ఊహ అని చెప్పి, ఎవరైతే చాలా ఉత్తమమైన మనిషి ఉన్నారో ఆ 10 మంది గ్రూప్ లో ఆయన్ని ఎంపిక చేస్తారనమాట. ఇలాగా పుట్టపర్తి వెళ్లాలి మీరు, ఈ సత్యసాయిబాబా ఎవరో మీరు కనిపెట్టాలి అని చెప్పి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇది అడగాలి, ఇది అడగాలి, ఆయన భగవంతుడో కాదో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటి జ్ఞాతం. వాళ్ళు విన్నారు, విన్న తర్వాత తెలుసుకున్నారు. ఆయన తరువాతి రోజు పుట్టపర్తికి ప్రయాణం అవ్వాల్సిన సందర్భంలో ముందు రోజు రాత్రి ఆ పెద్ద ఆయన వాళ్ళ అరుగు మీద పడుకొని ఉంటే స్వామి అక్కడికి వస్తారు. వచ్చి, నువ్వు పుట్టపర్తి దాకా వచ్చి నా గురించి తెలుసుకునే ఇది లేదు, ఇక్కడే నీకు కావాల్సిన డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను అని చెప్పి ఒక్కొక్క డౌట్ వాళ్ళు రాసుకున్నవన్నీ స్వామి వాటన్నింటికీ సమాధానం చెప్తారు. వాళ్ళ అబ్బాయి వచ్చి ఈయన అక్కడే ఉండడం చూసి, ఏంటి నాన్నగారు ఇంకా వెళ్లేదంటే ఇలా జరిగింది అని చెప్పి వాస్తవం చెప్తారు. ఈ 10 మంది వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఇంత పెద్ద లీల జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 50 సంవత్సరాలుగా వాళ్ళు స్వామి ఫోల్డ్లో, స్వామి భక్తిలో ఉన్నారు. అంటే స్వామిని చూడకుండా స్వామి గురించి తెలుసుకుని స్వామి అవతార వైభవం గురించి తెలుసుకున్నారంటే స్వామి లీల ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు.
అదే కదా జిజ్ఞాసు, ఇందాకలు మనం చెప్పుకున్నట్టు భగవద్గీతను చెప్పిన శ్రీకృష్ణుడు అర్జునుడు మనకి ఇక్కడ జిజ్ఞాసు కింద, అంటే ఆ సమయంలో దాన్ని తెలుసుకోవాలి అన్న ఆత్ర ఉన్నది, నేను ఏం చెయ్యాలి సంశయం ఉన్నది, ఎటు వెళ్లాలో తెలియదు. అలాంటప్పుడు కూడా శ్రవణం ద్వారా మాత్రమే భగవద్గీతను ఉపదేశించి అర్జునుడు కూడా ముక్తి పొందాడు, ఆ విషయాన్ని జ్ఞానాన్ని అందుకున్నాడు.
తర్వాత చివరిగా మనకి ముముక్షువు, 4 విధాల భక్తుల్లో చివరిగా ముముక్షువు, అంటే మోక్ష ప్రాప్తి కోసం తపించేవాళ్లు, వాళ్ళకి ఏ విధంగా భగవత్ కథా శ్రవణం దోహదపడుతుందనేది పరీక్షత్తు ఉదాహరణ ద్వారా
అందరికీ,
శ్రవణం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది అదే. ఏ విధంగా శమీక మహర్షి మెడలో ఆయన ఆ చనిపోయిన పాము వేయడము, వాళ్ళ కొడుకు ఆయనకి శాపాన్ని ఇవ్వటము, వారం రోజుల్లో నేను చనిపోతాను అన్న వార్త వినగానే ఆ వారం రోజుల్లో కేవలం భగవంతుడి ధ్యాసతో నేను జీవించాలి అన్న తపనతో శుక మహర్షి దగ్గరికి వెళ్లి వ్యాసుల వారు రచించిన భాగవతాన్ని సాక్షాత్తు పారాయణ శుక మహర్షి ద్వారా వినటం, ఇలా జరిగి మోక్షాన్ని పొందుతారు పరీక్షిత్ మహారాజు.
అవును, అంటే ఇప్పుడు మోక్షానికి ఇక్కడ పరీక్షిత్ మహారాజు కథ తీసుకుంటే దానికి దోహదపడింది ఏది అంటే శుక మహర్షితోటి సత్సంగం.
సత్సంగం,
ఆ సత్ యొక్క సంఘం అంటే అన్నింటికన్నా సత్యమైనది, ఆ పరమైనది, భగవంతుడి గురించి తెలిపేది ఏదైతే ఉందో అది సత్సంగం అంటారు. మనకి భజగోవిందంలోని శంకర్ల వారు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే మనకు తెలుసు ముక్తి కావాలి అని తెలుసు, కానీ దానికి ఏంటి ఏం చెయ్యాలి అంటే వెనక మనం రావాలన్నమాట,
విధి విధానాలు తెలుసు.
అంటే నిశ్చలమైన తత్వం ఉంటే, నిశ్చలమైన తత్వం అంటే ద్వంద్వాలకు అతీతంగా, సుఖదుఖాలకి అతీతంగా రెండింటి ఈక్వల్ గా తీసుకుంటూ అలా నిశ్చలంగా ఉన్న తత్వమే జీవన్ముక్తి అని చెప్తున్నారు ఇక్కడ. జీవన్ముక్తి అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడో వెళ్తాము, స్వర్గం ఉంటుంది, లేకపోతే ఒక ముక్తి ధామం అని వేరే ఉంటుంది కాదు. నువ్వు బతుకుతూనే, నువ్వు ఈ జీవితంలోని ప్రాణంతో ఉండగానే నువ్వు ముక్తుడు అవ్వాలి. అంటే ఎలాగా అంటే సుఖదుఖాలని ద్వంద్వాలను సమంగా తీసుకోవాలి అని. అటువంటి నిశ్చలతత్వం ఎలా వస్తుంది అంటే నిర్మోహత్వే నిశ్చలతత్వం. మోహాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటావో, అంటే ఇది నేను, నాది, ఇది నా శరీరము, ఇది నా వాళ్ళు, ఇది నాది అనుకున్నప్పుడే మనకి దుఃఖం వస్తుంది. కాబట్టి మోహాన్ని త్యజించినప్పుడు ఆ నిశ్చలతత్వం వస్తుంది అని. మరి మోహం ఎలా పోతుంది అంటే నిస్సంగత్వం, ఇదే అనుకున్నాం. మోహం ఏది, నాది అనుకుంటేనే ఇది నాది కాదు, దీంతో సంఘం, దాంట్లో మనకి అటాచ్మెంట్ తీసేయాలి. ఆ అటాచ్మెంట్ తీసేయగలిగినప్పుడు మోహం కలగదు, మోహం కలగినప్పుడు నిశ్చలంగా ఉంటాము, ఆ నిశ్చలంగా ఉండడమే జీవన్ముక్తి అంటున్నారు. మరి పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతాను అని తెలిసింది. అంటే అతనికి అంతకు ముందు కూడా జ్ఞానం ఉన్నది, అంటే మానవ దేహం వచ్చినందుకు ముక్తి పొందాలి అని. కానీ 7 రోజులు ఇంత తక్కువ టైంలో నేను ఎలాగా దాన్ని సాధించగలను అని చెప్పి తను కదలకుండా నిద్రాహారం లేకుండా కూర్చున్నాడు. గణేష్ ఒకసారి మనం ఆలోచిస్తే, పోనీ 7 రోజులు కాకపోతే 70 సంవత్సరాలు వేసుకో, 70 సంవత్సరాల తర్వాతనే మనం ఈ దేహం విడిచిపెడతాం అన్నది తథ్యం. అందరూ వెళ్ళిపోతున్నా, నేను మట్టుకు ఉండిపోతానని లేదు కదా, మనము పోతాం. కానీ మనకి ఆ తెలుసుకోవాలన్న ఆలోచన, దాని తపన ఉండాలి, దాన్ని ఎలా పెట్టాలి, ఆచరణలో పెట్టాలి అన్నది పరిశుక్తిలాగా మనం కూడా నేర్చుకోవాలి. అందుకు ఆ నిస్సంగం రావాలి అంటే సత్సంగమే దానికి హెల్ప్ చేస్తుంది. ఎవరో ఒకరు మనం గైడ్ చేయాలి కదా. మనకి మ్యాథ్స్ రాదు, స్కూల్లో జాయిన్ అయ్యాక టీచర్ 1, 2, 3 చెప్పి, ఎడిషన్స్ చెప్పి అన్ని చెప్తేనే నువ్వు అక్కడ వచ్చి డిగ్రీ తీసుకోగలిగావు. అలాగే ఈ భక్తిలోని ఆధ్యాత్మిక డిగ్రీ మనం పొంది ముక్తి పొందాలన్నా కూడా సత్సంగం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక టీచర్, ఒక గురువు ఉండి ఆ సత్సంగంలో మనం ముందుకు పట్టుకెళ్ళగలగాలన్నమాట. మనం ఎంతో అదృష్టం ఏంటంటే భగవంతుడే మనకి, సాక్షాత్తు భగవంతుడే గురువుగా, టీచర్గా, ఏం రకాలు చెప్పుకున్నా మనతో ఉండి మనం నడిపిస్తున్నారు. మరి ఇన్ని రకాలైన ఆర్తులు, అర్ధార్థులు, తర్వాత జిజ్ఞాసులు, ముముక్షులు, అన్ని రకాల వాళ్ళు కూడా శ్రవణం ద్వారా ఎంతో చక్కగా భగవంతుని గురించి తెలుసుకుని భగవంతుడి వైపు ప్రయాణం సాగిస్తున్నారు. మరి చాలా మంది మనందరం వింటూ ఉంటాం, అంటే ఇది విన్నప్పుడల్లా అనిపిస్తుంది, నేను ఎన్నోసార్లు భాగవతం కథలు విన్నాను, మనందరం కూడా చిన్నప్పటి నుంచి స్వామి చెప్పిన ఉపన్యాసాలు అన్ని వింటున్నాము,
అది కూడా పరీక్షిత్తులాగా 7 రోజులు పారాయణాలు,
అన్ని సప్తాహాలు
అన్ని
అన్ని విన్నప్పటికీ మనకెందుకు ముక్తి రావట్లేదు, మనకెందుకు జ్ఞానం కలగట్లేదు?
అంటే వినాల్సిన పద్ధతిలో వినటం లేదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే విన్నాం సరే, ఆ విన్న దాన్ని ఎలా మనం ఆకడింపు చేసుకుంటున్నామో, శ్రవణం చేసిన తర్వాత మననం, నిధిధ్యాసనం అనే 2 స్టెప్స్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయని మనం మర్చిపోకూడదు. మరి
అంతేకాకుండా వినడాన్ని కూడా ఆ శ్రద్ధతో వినాలి, ఓపికత, ఓర్పు ఉండాలి అంటారు. అందుకే శ్రద్ధ సబూరని షిరిడీ బాబా కూడా ఎంతో చక్కగా చెప్తారు. శ్రద్ధ దేని పట్ల అంటే 3 విషయాల పట్ల ఉండాలి. అంటే మనం అల్టిమేట్ గా దేన్ని చేరుకోవాలనుకుంటున్నాం, దాని మీద ఆ శ్రద్ధ ఉండాలి,
ఆ గోల్.
గోల్ అది ఎలా చేరుకోగలుగుతున్నాము అంటే మనకి పురాణ కథలు గాని శాస్త్రం గాని చెప్తున్నారు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నేను ఇప్పుడు మద్రాసు వెళ్లాలనుకోండి, పలానా ట్రైన్ ఎక్కాలి, ఇలా వెళ్లాలి, ఇక్కడ దిగాలి, ఆ ప్రయాణం గురించి చెప్పేది మన పురాణ కథల్లోని. మీరు ఈ పని చేస్తే ఇక్కడ చేరుకుంటావు.
ఆ రూట్ తెలుసుకోవాలి
కాబట్టి మన శాస్త్రం మీద మనకి శ్రద్ధ ఉండాలి, అలాగే చెప్పేవాడి మీద శ్రద్ధ ఉండాలి, గురువు పట్ల శ్రద్ధ ఉండాలి. మీరు నాకు చెప్తున్నా అనుకోండి, గణేష్ తప్పు చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు, ఆ అనుమానం ఉంటే నేను ఆ ట్రైన్ ఎక్కలేను, నేను అనుకోవాల్సిన చేరుకోవాల్సిన దగ్గరికి చేరుకోలేను. కాబట్టి చెప్పే గురువు మీద శ్రద్ధ ఉండాలి, ఆ మార్గం ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ ఉండాలి, ఏ గమ్యం చేరుకోవాలనుకుంటున్నామో దాని మీద శ్రద్ధ ఉండాలి. ఈ మూడు శ్రద్ధలు ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధులాగే ముక్తిని పొందొచ్చు అన్నమాట. అలాగే మనం చూసుకుంటే ఎన్నో నోములు, కథలు, వ్రతాలు ఇవన్నింట్లో కూడా శౌనక మహాముని చెప్పారు, లేకపోతే శివుడు పార్వతికి ఉపదేశించాడు, అన్ని శ్రవణం ద్వారానే. ఇలా విని ఇదిగోటి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అన్ని మనం కూడా శ్రవణం ద్వారానే నేర్చుకుంటున్నాం. అలాగే మన కాలేజెస్ లో కూడా స్టూడెంట్స్ కి పారాయణ సెషన్స్ అని, అసలు శ్రవణం అనగానే ముందు గుర్తొచ్చేది సమ్మర్ కోర్సులు, స్వామి అందరి చేత చెప్పించే మంచి మంచి విషయాలు.
అంటే మనం జాగ్రత్తగా స్వామి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ చూస్తే స్వామి అన్ని చెప్తూ వచ్చారు. మనం విన్నా వినకపోయినా సరే స్వామి చెప్తూ ఉన్నారు. ఇందాక ఫస్ట్ లో మనం ప్రస్తావించుకున్నట్లు స్వామి ఉపన్యాసం ఎందుకు పిల్లలు వినటం లేదు, స్వామి ధ్యాస చూపించట్లేదంటే అలా వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి అది చేరాల్సిన సమయంలో అది చేరి ఆటోమేటిక్ గా అది స్ప్రౌట్ అవుతుంది అని స్వామి చెప్పారు. అదేవిధంగా రాముడు గురించి మనకు తెలియదు, కృష్ణుడు గురించి మనకు తెలియదు, వాళ్ళ తత్వం అస్సలు తెలియదు, కానీ స్వామి సమ్మర్ కోర్సెస్ లో, ఉపన్యాసాల్లో, చిన్న చిన్న ఇంటరాక్షన్స్ లో ఎన్నో కథలు చెప్పారు స్వామి. రాముడంటే ఇలా ఉంటాడు, ఆ డిఫరెంట్ కథాశ్రవణం వల్ల మనకి ఓ రాముడంటే కళ్ళు మూసుకుంటే ఒక పిక్చర్ మనకి మనసులో అలా ఏర్పరచుకోవచ్చు అనమాట. అలాగా శ్రవణం వల్ల ఇంత ఉపయోగం ఉన్నది అని చెప్తారు. ఇందాక మనం అనుకున్నాం శ్రద్ధగా
శ్రద్ధ అన్నది ఉండాలి.
ఇప్పుడు భగవద్గీత చెప్పారు సరే, కానీ ఆ భగవద్గీత ఎవరెవరు విన్నారు?
ఇటు అంటే డైరెక్ట్ గా అర్జునుడు విన్నాడు, అక్కడ దివ్య దృష్టి కలిగిన సంజయుడు తెలుసుకున్నాడు, సంజయుడు తెలుసుకున్న చెప్పగా ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు.
మరి ముగ్గురు పైన ఒకే ఎఫెక్ట్ ఎందుకు రాలేదు?
అంటే అర్జునుడు పొందినంత, అర్జునులో వచ్చినంత పరివర్తన సంజయుడిలో రాలేదు, కానీ సంజయుడికి కలిగిన ఆ మాత్ర జ్ఞానం కూడా ధృతరాష్ట్రుడికి రాలేదు. అంటే వాళ్ళు దాన్ని తీసుకుని, దాన్ని ఇందాక మీరు చెప్పినట్టు ఎంతవరకు దాన్ని ఆచరణలో పెట్టారు అన్న దాంట్లోనే ఉంటుంది.
ఎలా వినాలి అన్న, ఎలా శ్రవణం చేయాలి అన్న క్వశ్చన్ కి వచ్చేసరికి ఒక ఒక లైన్ గుర్తొస్తుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఆ శ్రద్ధ అయితే ఎప్పుడు మన మనసులో ఉందో అప్పుడే మనకు అందాల్సిన జ్ఞానం తప్పకుండా అందుతుంది. ఇందాక మీరు గురువు పట్ల ఆ విశ్వాసము, ఆ తర్వాత మనం వెళ్లే ఆ శాస్త్రం పట్ల విశ్వాసము, ఆ తర్వాత గమ్యం పట్ల విశ్వాసం అన్నారు కదా. కొన్ని సందర్భాల్లో ఆ విద్యార్థికి ఉన్న తపన ఎంత తీవ్రంగా ఉంటే గురువు చెప్పినా చెప్పకపోయినా అతను ఆ గమ్యాన్ని చేరిపోతాడంట. అంటే అంత శ్రద్ధ అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు.
అంతేకాదు ఎవరు ఈ శ్రవణం చెయ్యాలి అంటే భక్తి, ఇందాక మనం అనుకున్నాం భక్తి అనగానే ఏదో భగవంతుడి గురించి అంటే మనం చనిపోయే ముందు ముక్తి లభించడానికంటే జీవిత చర్మాంకంలో చేసేది అంటే ఇవన్నీ పనులు ముగించుకుని తాపిగా అన్నింటి తర్వాత కాదు. స్వామి ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి, 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి బాల వికాసం మొదలు పెట్టారు, బాల వికాసులు అన్నీ చెప్తూ వచ్చారు. ఇంకా గ్రూప్ 3కి వచ్చినప్పటికి భగవద్గీత ఇవన్నీ కూడా 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి స్వామి ప్రిస్క్రైబ్ చేసి మరీ పెట్టారు బాల వికాసంలోని. మీరు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్లోని, తర్వాత మన హాస్టల్స్ లోని, పారాయణ సెషన్స్ లో పిల్లలకి ముక్తి గురించి, మోక్షం గురించి అన్ని చెప్తున్నారు. అంటే ఈ ఏజ్ లో మొదలు పెట్టాలి, వీళ్లే మొదలు పెట్టాలి, వీళ్లే చెయ్యాలని లేదు, ఎవరైనా ఎప్పుడైనా మొదలుపెట్టి మనం సాధించవచ్చు అని. మరి ఒక్క విషయం చెప్పుకొని మనం ఈ శ్రవణం గురించి ముగిద్దాం. ఏది మరి ఉత్తమమైన శ్రవణం మనం ఇందాక నుంచి అనుకుంటున్నాము, దీనికి స్వామి ఒక మంచి చిన్న కథ చెప్పారు. మనం ఈ కథ గుర్తు పెట్టుకుంటే మనం ఉత్తమమైన శ్రవణం చేస్తున్నావా లేదో తెలిసిపోతుంది అనమాట. ఒక రాజుగారు ఇలాగే అడుగుతాడనమాట, ఏది ఉత్తమమైన శ్రవణం నాకు బాగా
అర్థమయ్యేటట్టు
చెప్పండి అని. అప్పుడు మంత్రి 3 బొమ్మలను తెప్పిస్తాడు. ఆ 3 బొమ్మలు చూడడానికి ఒకేలాగా ఉంటాయన్నమాట. రాజు అనుకుంటాడు ఏంటి 3 బొమ్మలు తెప్పించాడు, 3 ఒకేలా ఉన్నాయి, అది చూస్తే ఏం అర్థం అవటం లేదు. అలాగే 3 సన్నటి తీగలను తెప్పిస్తాడు. రాజుగారికి ఇంకా ఏం అర్థం కాదు. అలా చూస్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఒక పుల్లని తీసుకుని రాజుగారికిచ్చి ఒక బొమ్మనిస్తాడు. ఆ చెవిలో పెట్టమంటాడనమాట. ఆ సన్నపడి తీగ ఒక మొదటి బొమ్మ చెవిలో పెడితే అది రెండో చెవిలోంచి బయటకు వస్తుంది. అది పక్కన పెడతాడు. అలాగే రెండో బొమ్మను తీసుకుని రెండో తీగను తీసుకుని రాజుగారికి ఇస్తాడు. ఇది కూడా అలాగే చెవిలో పెట్టమంటాడు. రాజుగారు చెవిలో పెడితే ఆ చెవిలోంచి వెళ్లి ఆ బొమ్మ నోట్లోంచి వస్తుంది. అది పక్కన పెట్టమంటాడు. మూడో బొమ్మ తీసుకుంటాడు. మూడో తీగిస్తాడు రాజుగారికి. రాజా ఇది కూడా మీరు ఈ బొమ్మ చెవిలో పెట్టండి అని. అది చెవిలో పెడతాడు. అది ఎందులోంచి రాదు, లోపలే ఉండిపోతుంది. ఇదే రాజా మీరు అడిగిన దానికి సమాధానం అంటాడు. అతనికి ఏం అర్థం కాదు. మూడు బొమ్మలు తెచ్చో మూడు తీగలు తెచ్చో ఏమిటి దీని అర్థం, నువ్వే చెప్పని. అంటే అందరూ విన్నవాళ్ళు ఒకేలా ఉంటారు, కానీ కొందరేంటి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. అక్కడికక్కడే వింటారు, విన్నప్పుడే ఆ ఆవేశంలో ఉంటారు, అక్కడే విడిచిపెట్టి లేచి వచ్చిన దగ్గరే మర్చిపోతారు. రెండో రకం వాళ్ళు విన్నది కొంచెం బుర్రలో ఉంచుకుని నలుగురికి చెప్తూ ఉంటారు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని, కానీ వాళ్ళు మట్టుకు ఆచరించరు, వినదంతా నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. మూడో వాడు ఉత్తమమైన వాడు, విన్నది ఆకలింపు చేసుకుని తనలో ఇముడ్చుకుని ఆచరిస్తూ ఉండేవాడు. కాబట్టి మనం మూడో రకమైన వాళ్ళంలా తయారవ్వాలి అని రాజుగారికి సలహా ఇస్తాడు.
చాలా బాగుంది. మరి ఇంతటితో ఈ నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి సోపానం శ్రవణం గురించి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేశాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే భాగాల్లో మనం మిగిలిన నవవిధ భక్తి సోపానాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తప్పకుండా గణేష్.
మరికొద్దిసేపట్లో సాయికులోన్ సభా మండపం నుండి వేదం భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు ఈ చక్కని పాటను వినండి. సాయిరాం
సాయిరాం.
శివ 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 యనగాదా.